ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. పోయిన సోమవారం నాడు అనగా 2016 మార్చి 7వ తేదీన మనందరం ఎంతో భక్తి శ్రద్దలతో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకున్నాం. ఈ సందర్భంలో ఆదిశంకరాచార్యుల వారిచే విరచితమైన శివ పంచాక్షరి స్తోత్రంలోని ఒక్కొక్క శ్లోకంతో సత్యసాయి భగవానుడు బోధించిన పంచాక్షరీ మంత్రమైన దేవుడున్నాడు అన్న దానిలోని ఒక్కొక్క అక్షరంతో సమన్వయం చేస్తూ భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి శ్రీ కోటి శివకుమార్ గారు శివ పంచాక్షరి జీవ పంచాక్షరి అన్న పేరిట అందించిన వారి ప్రసంగంలోని కొంత భాగాన్ని పోయిన గురువారం నాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో విని ఉన్నాం. అందులో నాగేంద్రహారాయ అన్న మొదటి శ్లోకం యొక్క వివరణను, జీవ పంచాక్షరిలోని మొదటి అక్షరం దే అనగా దేహభ్రాంతి పోగొట్టుకోవటం అన్న భావాన్ని, స్వామి అందించిన శివ 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 యనరాధ అన్న సత్యసాయి గీతం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో ఆ పంచాక్షరిలోని తరువాయి 2 శ్లోకాల యొక్క విశ్లేషణను ఇప్పుడు మనం విందాం.
శివాయ తే నమో భవాయ, సై శ్రోతలందరికీ సాదరమైన సాయిరాం. మనము శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా శివపంచాక్షరి జీవపంచాక్షరి అన్న శీర్షిక కింద ఆదిశంకరాచార్యుల వారి శివపంచాక్షరి స్తోత్రం ఆధారంగా, స్వామి ఇచ్చిన జీవపంచాక్షరి ఆధారంగా సమన్వయం చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇంకా ముందరికి వెళ్తూ ఈనాడు ఇంకొన్ని సమన్వయం పరచదగిన సందర్భాలు చూసుకుందాం. శివపంచాక్షరిలో రెండవ శ్లోకమైన మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. ఎంతో చక్కని సలలితమైన పద్యము ఇది. ఇందులో ఆచార్యుల వారు మందాకిని నుండి తీసుకొచ్చిన నీరుని ఆ నీరుతో అభిషేకం చేసిన శివునికి, ఆ మూర్తికి ఒక భస్మంతో అలంకరించబడిన ఆ మూర్తికి గంధంతో దాన్ని కడిగిన తర్వాత అలంకరించి ఏ నాదుడైతే నందికి ప్రమదగణాలకి నాదుడుగా ఉన్నాడో ఆయన్ని మందారము ఇటువంటి ముఖ్యమైన పుష్పాలన్నిటితో అలంకరించి అర్చించి ఆయనకి నమస్సులు చెప్తూ ఉండగా మకారాన్ని ధ్యానించి ఆ మకార రూపుడైన పంచతత్వ అతీతుడు పంచనదీశ్వరుడు అయిన పరమశివుణ్ణి ధ్యానించారు. మకారము అనగా ఇది కాదు అన్న ఒక అర్థం కూడా సంస్కృతంలో వస్తుందని స్వామి మనకి చాలాసార్లు చెప్పారు. లేనిది అన్న అర్థం వస్తుంది. మాయా అంటే లేనిది అని మకార పరంగా స్వామి చెప్పారు మనకి. నా మహ అన్న ఒక పదానికి సంస్కృత పదానికి స్వామి చెప్తూ నా అంటే కానిది, మహ అంటే నేను కాకుండా, నా నేను కాకుండా మహ అని ఒక అర్థం వచ్చేట్టు చెప్పారంటే ఈ దేహ సంబంధమైన జీవుణ్ణి కాదనుకుని దైవ సంబంధం ఉన్న ఆత్మతత్వాన్ని మాత్రమే ఆశ్రయించడము అనేది నమహాకి అర్థంగా స్వామి చెప్పారు. ఇక్కడ శంకరాచార్య స్వామి మొట్టమొదట సగుణ రూపంగా సాకార రూపంగా శివుణ్ణి అర్చించి అది గనక మనము అన్నమయ కోశ చిహ్నంగా వాడుకుంటే గనక ఆ శివుడు పరమశివుడు గరళకంఠుడిగా త్రిశూలధారునిగా పాలనేత్రంతో ఇత్యాది అన్నిటితో అలంకరించబడి విభూషితుడై ఆ రూపాన్ని సాకార రూపాన్ని ఆయన వర్ణించగా ఈ రెండవ పద్యంలో ఆయన ఈ సాకార రూపానికి ఆశ్రయంగా ఏవైతే దాన్ని ఇంకా భూషితం చేస్తున్నాయో, ఏవైతే ఈ సాకారం నుంచి మన ధ్యానాన్ని మన ధ్యాసని ఇంకా కొంత లోపలి అర్థంకి తీసుకెళ్తున్నాయో వాటి గురించి వర్ణించారు. మొట్టమొదట మందాకిని అన్న పదంతో శివుడికి తలపైన ఉన్న గంగ, ఆ గంగ ఆయన భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి అంటాము, ఆయనకి ఎన్నో పేర్లున్నాయి గంగకి. అటువంటి గంగ సురలోకంలో మందాకినిగా ప్రవహిస్తూ ఆ మందాకిని నీరుతో అభిషేకించడం శివుడికి ఆయనకి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది అన్న ఒక పదాన్ని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ భావించవలసింది ఏమిటి అంటే సురలోకంలో ఉన్న మందాకిని అంటే అక్కడ ఏ తత్వం అయితే దివ్యతత్వంగా మనలో ఉన్నదో ఆ తత్వానికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉన్నప్పుడు మనము అది సురలోకపు ధ్యానంగా తోస్తుంది మనకి. ఎప్పుడైతే మనలో ఒక వైపరీత్యమైన తత్వము ఆలోచనలు వస్తుంటాయో అది అసురి లోకంగా మనం గమనించాలి. సురలోకంలో ఉన్న మందాకిని అంటే ఏ ఆలోచన ప్రవాహంగా సాగుతోందో ఆలోచన ప్రవాహం సురలోకంలో ఆ ఆలోచన ప్రవాహంలోని కొన్ని చక్కని ఆలోచనలు ఒక దోశలతో నీళ్లు తీసుకున్నట్టు చక్కని ఆలోచనలతో గనక ఆ శివుడి వైపు మళ్లిస్తే అది అంటే ఆలోచన గనక దివ్యతత్వం వైపు మళ్లీ లోపలికి గనక వస్తే అది అభిషేకంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి అటువంటి అభిషేకం శివుడికి చేస్తూ దివ్య ఆలోచనలతో ఆ చక్కని భావాలతో ఆయనకి ఆ భావాలు ఆలోచనలతోనే అభిషేకం చేసి తర్వాత గంధము ఆయన లింగమంతా పైనుంచి కింద వరకు మనం గంధం పూస్తూ ఉంటారు అభిషేకం చేసిన తర్వాత ఆ గంధము గంధముకి ఉన్న ముఖ్యమైన ఒక లక్షణము ఏమిటి అంటే ఈ గంధము శరీరానికి ఎంతో చల్లదనం కోరుస్తుంది, అంతేకాకుండా సువాసన కలుగజేస్తుంది అంటే మన తాపాల్ని పోగొట్టి చల్లపరుస్తుంది, అంతేకాకుండా సువాసన కలుగజేస్తుంది అంటే ఇది జ్ఞానానికి చిహ్నంగా మనం భావించాలి. ఎందుకంటే మానవుడికి కోపతాపాలు అనేది కలిగినప్పుడు లేక ఈ కోరికల తాపాలు కలిగినప్పుడు వాటి నుంచి ఉపశమనం కలిగించేది జ్ఞానం మాత్రమే కాని ఇంకేదీ కాదు. కాబట్టి కోరికలు ఉన్న తాపాలతో పరితపిస్తున్న మానవుడికి ఉపశమనం కలిగించే గంధాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామో ఆ విధంగా దాన్ని భగవంతుడికి అర్పించడం అన్న దాంతో ఏమిటంటే ఆ జ్ఞానాన్ని జ్ఞానము అనే కప్పడం గనక పెడితే ఆ దివ్యత్వానికి చేరువుగా ఉండేట్టు అంటే లింగానికి పూసినట్టు అది మనకి చక్కని ఆ జ్ఞానము అనే దానికి ఒక ఆగ్రహణించే ఒక సువాసన కూడా ఉంది, ఆ సువాసనతో అది వెదజల్లుతూ ఉంటుంది అని మనం ఇక్కడ భావించాలి. ఆ విధంగా ఆయన కవితా శైలిలో ఆచార్యస్వామి చెప్పారు. ఇక నంది ప్రమదగణాలు ఇటువంటి వారందరూ సేవించడము అంటే వీరందరూ ఎవరు అంటే శివుడు ప్రమదగణాలకి నాయకుడు అని చెప్తున్నప్పుడు మనం ఒకటి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. మానవ జీవితము బాహ్యంగా కనబడే సౌందర్యము, దేహసంబంధం చేసే సౌందర్యము లేక ఉనికి అనేది, ఇది శాశ్వతం కాదు, ఇది మన స్వరూపం కాదు అని చెప్పడానికే నిలిచే ఆకారము శివుడు. అందుకనే ఒక కథ చెప్తారు శివపురాణంలో. పార్వతీదేవి శివుణ్ణి మెప్పించి ఆయన పరిణయం చేసుకోవాలని ఆవిడ తపస్సు చేసి ఒప్పించిన తర్వాత, ఇక్కడ హిమవంతుడు ఎవరైతే పార్వతికి తండ్రిగా ఉన్నారో, మేనక తల్లిగా ఉందో, వీరిద్దరూ సరే వారు పెళ్లికి సన్నాహాలు చేసి ఆ శివుడు వస్తున్నాడు అని అనుకున్నప్పుడు, మనకి సాంప్రదాయంగా పెళ్లివారు తరలి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి వారు ఒక ఊరేగింపుతో రావడం అనేది జరుగుతుంది. ఇక శివుడు ఇక్కడ ఎట్లా వచ్చాట? ఆయన 9 అడుగుల విగ్రహము, జటాజూటాలతో, కేవలము ఏనుగు చర్మం దాల్చి, ఆ విధంగా ఆయన తప్ప తాగినట్టు అటువంటి ఒక మైకమైన స్థితిలో, చుట్టూరా తన పరివారమంతా ప్రమదగణాలు, వాళ్లందరూ వారు పిశాచుల్లాగా ఉండి వారికి ఆకారాలు సరిగ్గా లేక వారు పైశాచిక భాషలో ఏవో అరుపులు విధి చేస్తూ ఉంటే, డమురుకన్ను కొట్టుకుంటూ డప్పు కొట్టుకుంటూ, ఆ విధంగా ఆ పెళ్లి వారు వచ్చేసరికి వారిని చూసి ఈ మేనక హిమవంతుడి భార్య అంటే శివుడికి అత్తగారు ఆవిడ స్పృహదప్పి పడిపోయిందని చెప్తారు. అప్పుడు పార్వతి శివుని ప్రార్థించి, స్వామి నాకు మీరెట్లా ఉన్నా పర్వాలేదు, మీ రూపం అసలు రూపం ఏమిటో నాకు తెలుసు, కాని మా అమ్మ తల్లి ఆమె ఈ రూపం, తన అల్లుడు ఈ విధంగా రూపంలో ఉన్నాడు అంటే ఆమె తట్టుకోలేదు, కాబట్టి మీరు మీ సౌందర్యవంతమైన రూపాన్ని ఆమెకు చూపెట్టవలసిందిగా ప్రార్థించినప్పుడు సరే అని శివుడు చక్కని సుందరంగా ఆయన తన రూపం మార్చుకుని ఆ విధంగా వచ్చారట. అందుకని ఆయనకు సుందరమూర్తి అని మనకి దక్షిణంలో ఆయనకి కొలుస్తారు. ఆ సుందరమూర్తి వచ్చినప్పుడు కాని ఆయన ప్రమదగణాలు అవి మాత్రము అదేవిధంగా వారు నిరాకారంతో, వారు ఆ పిశాచాకారాలతో వారు ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శివుడు ఆయన లయకారుడు కాబట్టి ఈ ప్రపంచము అన్న మాయ మానసిక తత్వాన్ని, మాయాతత్వాన్ని కొనసాగించే వైఖరి ఎప్పుడూ కూడా శివుడికి ఉండదు. ఆయన లయకారుడు, దీని అంతం చెయ్యాలి కాబట్టి అటువంటి అంతం చేసే ప్రయత్నంలో ఆయన నిజాన్ని ఉన్నది నిజంగానే చూపెడతారు. ఇక్కడ ఎవరికైతే ఈ ప్రపంచం చాలా చక్కగా ఉంది అని ఇంకా దేహాభిమానం ఉందో, అటువంటి వారికి దేహాభిమానం పోయే విధంగా వారు దీన్ని ఈ దేహంకి మించి ఉన్న ఒక ఆత్మస్వరూపమే సుమ అని వారికి చూపెట్టే విధంగా ఆయన సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకు అటువంటి ప్రమద గణాలు అవన్నీ కూడా ఎప్పుడూ దగ్గరే ఉంటాయి, ఆయన చుట్టూరా ఉంటాయి. అందుకని ఆ పరిస్థితి మనకు చెప్తున్నారా అన్నట్టు ఆచార్యస్వామి చెప్తారు. ఇక మందారము ఎంతో చక్కని పువ్వు, ఎంతో సౌందర్యవంతమైన పువ్వు, అదేవిధంగా అది ఒక దాంట్లో ఒక చక్కని రాజసము, ఒక సౌశీల్యము, ఒక సౌందర్యము అనేది చెప్పడానికి కూడా తక్కువది. ఎందుకంటే ప్రతి పెటల్, ప్రతి అందులోంచి వచ్చే ఒక చిన్న చిన్న రెమ్మల్ లాంటివి ప్రతిదీ కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దినట్టు ఆ మందారం ఉంటుంది. ఆ మందార పువ్వు అందుకని దాన్ని మాత్రము ఆచార్యస్వామి చెప్పి, అటువంటి మందారము అంటే మనస్సు, ఎటువంటి మనస్సుని శివుడికి అర్పించాలి అని చెప్పడానికి మందారము ఇత్యాదివి అంటే మనస్సు ఇత్యాది ఇంద్రియము సమూహంగా అన్ని కూడా ఆ శివుడికి అప్పుడు అర్పిస్తే అప్పుడు అది మకారము చెంది, అంటే నమశివాయలో మా మకారము చెంది ఈ ప్రపంచం వైపు నుంచి శివత్వం వైపు, జీవత్వం నుంచి శివత్వం వైపు మాత్రమే వెళ్తుంది అన్న ఒక భావం మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక ఇటువంటి వర్ణన పరమశివుణ్ణి చేసినప్పుడు ఇంకొక ముఖ్యమైన చిత్రము మన మనస్సులో ఏమెదులుతుందంటే, త్యాగరాజస్వామి చేసిన ఒక వర్ణన. నాదా తనుమనిషం శంకరం నమామి మే మనస శిరస అన్న చిత్తరంజని అన్న రాగంలో ఆయన చేసిన కృతిలో పరమశివుడుకి ఐదు ముఖాలు, సద్యోజాతం, వామదేవం, తత్పురుషం ఇత్యాది ముఖాలు. ఆ ఐదు ముఖాల నుండి సప్తస్వరాలు వెలువడి ఆ సప్తస్వరాలు కూడా వాటి నుంచి మిగతా సంగీతం పుట్టింది అని ఆయన నాదమే శివుని శరీరంగా ఆయన భావించారు. ప్రాణమయ కోశంగా భావిస్తున్న ఈ రెండవ స్టెప్లో మనము ఒక అడుగు ఆ దేహాన్నించి ఆ అన్నమయం నుంచి లోపలికి వచ్చి ఆ స్థూలంగా ఉన్న శరీరం సాకార రూపం నుండి దైవాన్ని చూబెట్టి మనోరంజకంగా లోపలికి వెళ్తున్నటువంటి శరీరానికి నాదమే ప్రాణంగా మారి ఆ శరీరానికి లోపలే కిందుగా నాదంగా సాగుతున్న ఒక ప్రణవం. ఆ ప్రణవమే ఈ నాదా తనుమనిషం శంకరం అన్న ఒక భావంలో మనకు కనబడుతుంది. ఇక జీవపంచాక్షరి అని స్వామి మనకి అనుకున్న దాంట్లో దేవుడున్నాడు అన్నది జీవపంచాక్షరిగా స్వామి చెప్పారు కాబట్టి ఊ అన్న పదము ఇక్కడ ఉన్నది, లోపలే ఉన్నది అని తెలుసుకోవాలి అని మనం ఇక్కడ భావించవచ్చు. అంటే ఉన్నది బయట ఉన్నది కాదు, ఉన్నది లోపలే ఉన్నది అని. ఉదాహరణకు మనకు సర్వ సృష్టి కూడా బయట కనబడుతుంది, బయట ఉన్నట్టు అనిపిస్తుంది, గోచరిస్తుంది, కాని నిజంగా ఈ సృష్టి ఉన్నది మన లోపలే అని మనము శాస్త్రీయంగా కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. ఒక పండును నేను బయట చూస్తుంటే, ఒక కమలా పండు ఏదో అనుకుందాము, ఆ కమలా పండు నేను బయట చూస్తుంటే ఈ కమలా పండు ఒక వస్తువుగా బయట ఉన్నట్టు అనిపించినా కూడా ఇది నిజంగా నేను ఎక్కడ చూస్తున్నాను అంటే నా లోపల మాత్రమే నేను చూస్తున్నాను అని నేడు శాస్త్రం కూడా చెప్తుంది. అదేవిధంగా ఒక శబ్దం నేను వింటున్నాను అంటే అది బయట నుంచి వచ్చినట్టు అనిపించినా కూడా ఈ శబ్దము నేను నిజంగా వింటున్నది నా లోపలే అని శాస్త్రం ఒప్పుకుంటుంది. అలా ఏ అనుభవం అనేది జరుగుతున్నా అంటే పంచభూతాత్మకంగా ఉన్న శరీరంలో ఈ సృష్టిలో ఈ పంచేంద్రియాల ద్వారా మానవుడు ఏ అనుభవం పొందుతున్నాడో ఆ అనుభవమంతా కూడా లోపలే ఉన్నది కానీ బయటగా లేదు అన్న ఒక తత్వము మనం గనక ముందుకు తీసుకువెళ్తే సాకారంగా ఉన్న శివునితత్వం కూడా అది బయట ఉన్నది మాత్రమే కాదు, బయట ఉన్నది కాదు లోపల ఉంది అని నాదపరంగా లోపలికి తీసుకెళ్తున్న భావము మనం ఊహించుకోవచ్చు. అందువల్ల దే అంటే దేహము అన్న భ్రాంతిని పోగొట్టుకుని ఊ ఉన్నది లోపలగా ఉన్నది అన్న ఒక పాయింటర్ మనం తీసుకుని ముందరికి వెళ్తే స్వామి రెండవ జీవాక్షరంలో జీవశబ్దంగా జీవ పదంగా మనం తీసుకుని ముందరికి వెళ్ళచ్చు. ఇక శంకరాచార్య స్వామి అందించిన శివపంచాక్షరిలో మూడవ అక్షరము సి, శివాయ గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ దక్షద్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ అన్నది ఇందులోని మూడవ పద్యం. మొట్టమొదటి ఇందులో ఆచార్యస్వామి చెప్పింది ఏమిటి అంటే, సూర్యుడు ఏ విధంగా అయితే పద్మాన్ని వికసింపచేస్తాడు ఆ విధంగా శివుడు తల్లి ప్రకృతి మాత అయిన పార్వతి ముఖారవిందాన్ని ఈయన్ని చూస్తూనే ఆమె ముఖారవిందం అది బ్లాసమ్ అవుతుంది అని ఆయన ఒక కవి విధానం చూపెట్టారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ మనస్సు అన్నది ప్రకృతిగా ఆయన భావిస్తున్నారు కాబట్టి ఇది మనోమయ కోశానికి సంబంధించిన పద్యము సూత్రము కాబట్టి అంటే అన్నమయమైంది ప్రాణమయమైంది మనోమయం అక్కడికి వచ్చాం కాబట్టి అక్కడ ఆయన ఈ మనస్సుకి ప్రకృతిగా భావిస్తూ ఈ మనస్సు ఎప్పుడు విచ్చుకుంటుంది ఎప్పుడు విప్పారుతుంది ఈ మనస్సు ఎప్పుడు దీనికి ఒక వ్యాపించే గుణం వస్తుంది అని అనుకుంటే అది జ్ఞానము, శివుడు అన్న జ్ఞానము అంటే సూర్యుని జ్ఞానంకి చిహ్నంగా భావిస్తాం కాబట్టి శివుడు అన్న సూర్యుని చూసినప్పుడు మాత్రమే దీనికి వికాసం కలుగుతుంది. మనోవికాసం ఏ విధంగా కలుగుతుంది అంటే శివుడు అన్న సూర్యుని దర్శించినప్పుడు మాత్రమే అన్న ఒక భావం ఇక్కడిస్తారు. అయితే ఇది దర్శించినప్పుడు ఏమవుతుంది అంటే శివుడికి అభిముఖంగా కాకుండా శివుడికి ప్రతిముఖంగా అంటే ఎదురుకుండా చూస్తూ ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తూ గనక మనము సృష్టిని చూస్తూ ఈ ప్రపంచాన్ని చూస్తూ అది నిజమని అనుకుంటే గనక మనకి పెరిగేది అహంకారం. అహంకారము అంటే ఏమిటి అంటే ఇక్కడ నేను అన్న తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అహంకారం అంటాం. అంటే దైవతత్వంగా నేను అనేది అంతా కూడా గమనిస్తున్న శక్తి అనేది మర్చిపోయి అది దైవశక్తి అని మర్చిపోయి నేను అన్నది ఆలోచన చేసే మనస్సుగా భావించినప్పుడు అది మనస్సు వికాసం పొందకుండా అది సంకుచితంగా ఉండి ఆ మనస్సు అహంకారంగా తయారవుతోంది కాబట్టి ఆ అహంకారాన్ని దక్షుడు, ఎందుకంటే దక్షత కలిగినవాడు అని అనుకునేవాడు దక్షుడు, అంటే నాకు ఒక దక్షత ఉంది నాకు ఒక టాలెంట్ ఉంది అన్నది ఒక అహంకారమే చిహ్నం. ఎందుకంటే ఎవరి వల్ల ఏది జరగట్లేదు అన్న భావము భగవంతుడు చెప్పే భావము. నీవు పనిముట్టు మాత్రమే నాయన, నీవు ఒక నిమిత్తం మాత్రమే, ఈ నిమిత్తం ద్వారా జరిపించేదంతా కూడా దైవశక్తి అన్నది అసలు సూత్రమైతే శివసూత్రమైతే ఆ సూత్రాన్ని పాటించకుండా దక్షత నాలో ఉంది నా వల్ల ఏదో జరుగుతోంది అన్న అహంకారంతో ఉన్న మనస్సుని ఆ మనస్సుని ఎట్లా ఏ విధంగా శివుడు ఆయన రక్షించి తలవైపు తిప్పుకుంటాడు అంటే దాన్ని అధోముఖంగా వెళ్లిపోతున్న ఆ తలని కొట్టేసి దక్షుడిది. అంటే దక్ష యజ్ఞం గురించి మనకు తెలుసు ఇక్కడ. దక్ష యజ్ఞం కథ శివపురాణంలో ఏం చెప్తారు అంటే, దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన ఉమని శివునికి ఇచ్చి వివాహం చేసిన ఆయనకి ఆ వివాహము అందు ఎక్కువ ఆనందం కలగలేదు. ఎందుకు అంటే త్రిమూర్తుల్లో కూడా విష్ణుమూర్తిది భోగతత్వము బ్రహ్మది జ్ఞానతత్వము అయి శివుడు మాత్రము ఎల్లప్పుడూ ఆ భికారి వలె ఉండడము ఆయనకు నచ్చలేదు. ఒకనొక సమయంలో ఆయన ఒక సభ చేసి ప్రజాపతి త్రిమూర్తులను ఆహ్వానించగా త్రిమూర్తులు వచ్చినప్పుడు ఎవరికి పీఠం కట్టాలి ఎవరిని ఈ సభకు అధ్యక్షుడిగా చేయాలి అన్న దాంట్లో శివుణ్ణి మాత్రం అధ్యక్షుడిగా చేయడం ఆయన ఇష్టం లేక తన అల్లుడైనా కూడా శివుణ్ణి ఆయనకు జుకించప్రసడం జరిగింది. దాంతో ఆగ్రహించిన శివుడు ఆ సభ నుంచి వెళ్లిపోవడము, ఇది చూసి ఉమ కూడా వెళ్లిపోవడం జరిగి ఈ విధంగా కొంత తన పుట్టింటికి తన మెట్టినింటికి కాస్త గ్యాప్ రావడం జరిగింది. అయితే తన తండ్రి ఒక యజ్ఞం చేస్తున్నాడు అని తెలిసి మాత్రము ఆమె తిరిగి తన పుట్టినింటికి వెళ్లి తండ్రి కదా అని వెళ్లి ఆ యజ్ఞంలో ఆయన ఆమె తండ్రితో పాటు చేరువుగా ఉండి ఆ ఆనందం పొందాలని అనుకున్నప్పుడు శివుణ్ణి అవమానించి మాట్లాడేసరికి దక్షుడు తట్టుకోలేక భరించలేక ఆ ఉమ ఆవిడ ఆ అగ్నిలో దూకి ఆవిడ సతి అగ్నిలో దూకి ఆవిడ మరణించింది. ఆవిడ తన దేహత్యాగం చేసేసింది, తర్వాత పార్వతిగా మళ్లీ జనించి శివుణ్ణి సంపాదించింది అని మనకు శివపురాణం చెప్తుంది. అయితే అప్పుడు శివుడు కాలభైరవుడయి ఆయన ఈ దక్ష యజ్ఞం మొత్తాన్ని శ్మశాన వాటికగా చేసి దక్షుడి తల నరికి ఆయన అహంకారానికి ఒక ప్రతీకారం చేస్తారు. అందువల్ల శివత్వం కోరుకోని శరీరము, శివత్వం కోరుకోని మనస్సు అది దక్షుడి వంటిది, అది అహంకారానికి చేసినాం కాబట్టి ఇక్కడ శంకరాచార్య స్వామి మనోమయ కోశ ప్రతీకగా ఆయన మాట్లాడుతూ దక్ష యజ్ఞ నాశకాయ అని శివుణ్ణి ఆయన ధ్యానిస్తున్నప్పుడు మనకి చెప్పారు. ఈ మనస్సుని దానంతట అది వదిలేస్తే అది దక్షుడి లాంటిదినైనా కాబట్టి దాన్ని తప్పకుండా కూడా శివుడికి అర్పణ చెయ్యాలి అని.
మమ 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 మగ గ మగ సా సా ని సా దా ని సా సా ని సా దా ని సా సా మమ 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 మగ గ మగ సా సా ని సా దా ని సా సా ని సా దా ని సా సా గ మ దా గ మ మ మ ద గ మ ద ద స సా గ మ ద ద ని సా దా ని సా సా స సా గ మ ద ద ని సా దా ని సా సా మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న స్తోత్రం న జిహ్వా న చక్రాణ నేత్రం న చక్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం న చక్రాణ సంయో న వై పంచ వాయు
అదేవిధంగా ఆయనకి హూ హ్యాజ్ ఎ బ్లూ థ్రోట్ నీలకంఠాయ అనేది నీలకంఠం జరిగింది. దీనికి మనకి తెలుసు క్షీరసాగర మదనం కథ తెలుసు. ఆ క్షీరసాగర మదనం కథలో సురులు అసురులు వారు ఆ పర్వతాన్ని మందర పర్వతాన్ని చిలికినప్పుడు వాసుకితో ఆ బయటికి వచ్చిన ఎన్నో చక్కని విషయాలు అవన్నీ కూడా వారు వీరు పంచుకోగా అమృతం కోసం సిరుకుతున్నారు కాబట్టి వారింకా చిలకడం సాగిస్తున్నప్పుడు అమృతం వచ్చే ముందర వారికి హలాహలము అన్న ఒక కఠోరమైన విషయము రావడం వల్ల అందరూ కూడా గడగళ్లాడిపోయి ఎవరికీ కూడా ఈ హలాహలని తట్టుకునే శక్తి లేనప్పుడు మహేశ్వరుడు పరమశివుడు ఆ హలాహలాన్ని ఆయన తీసుకుని తాను తాగినప్పుడు పార్వతీదేవి ఆ హలాహలం శివుడి కుక్షిలోకి వెళ్లకుండా కంఠంలోని నిలిపేసిందని అందువల్ల ఆయనకి నీలకంఠుడు అన్న బిరుదు వచ్చిందని ఈ విధంగా శివపురాణం చెబుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ప్రపంచంలో జీవితము అన్న క్షీరసాగరంలో మదనం జరుగుతోంది. ఈ మదనం ఎప్పుడూ కూడా మంచికి చెడుకుని కలిసి చేసే మదనము ఈ మనస్సుని. ఆ మదనం జరుగుతున్నప్పుడు మనస్సు ఎప్పుడూ మదనంలోనే ఉంటుంది. అంటే ఒకటి ఈ విధంగా చెయ్యాలా, ఆ విధంగా చెయ్యాలా, మంచి వైపు వెళ్లాలా, చెడు వైపు వెళ్లాలా అని ఆ జరుగుతున్న మదనంలో వచ్చేవి ఎన్నో మనకి జీవితంలో వచ్చే మంచి చెడులుంటాయి. అయితే కొన్ని మాత్రము హాలాహలం వంటి చాలా దుర్గమైన పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శివుడు ఎవరైతే మనకి అండగా ఉన్న మన దైవతత్వంగా ఉందో అది చక్కగా ఆ పరిస్థితులను అది స్వీకరించి శివత్వం వల్ల మిగతా ప్రాణుల వారికి కూడా ఎటువంటి నష్టం కలగకుండా, ఎటువంటి కష్టం కలగకుండా చూసుకునే తత్వం ఏదైతే కంపాషన్ ఏదైతే ఉందో అది శివతత్వం అని చెప్తున్నారు. అంటే దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలని ఓర్చుకుని తట్టుకుని వెళ్లే శివతత్వం మనలోనే ఉంది అని మనకి ఆచార్యస్వామి చెప్తున్నారు. ఇక వృషభం ధరించి వెళ్తారు ఆయన అని ఆయన వాహనం గురించి చెప్తూ వృషభం దేనికి చిహ్నము అంటే వృషభము గట్టిదనానికి చిహ్నము, వృషభం అనేది సూటిగా వెళ్లే చిహ్నము, వృషభం అనేది ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎంత బరువున్న మోయగల చిహ్నము కాబట్టి అటువంటి ఒక వృషభారూఢుడైన వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ శివుణ్ణి ఆ విధంగా ఆయన అన్నారు. ఆయనకి నమస్కారాలు చెప్తూ ఇక్కడ శికారము అన్న మూడవ అక్షరాన్ని ఆయన ఇక్కడ ధ్యానించారు. శికారము, ఈ శికారము అనేది మనం ఇందాక అనుకున్నట్టు మనోమయ కోశానికి సంబంధించిన ఒక మంత్రంగా మనం చెప్పుకుని నీలకంఠుడు ఆ దక్షధ్వరణాశకుడు అటువంటి పరమశివుని గురించి మనం చెప్పుకున్నాము. త్యాగరాజస్వామి శివ 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 నారాధ అటువంటి ఎన్నో కీర్తనలలో ఆయన మనస్సుకి ఆ శివుడు గురించి శివనామం చెప్తే చాలు అన్న ఒక భావం చెప్పారు.
సర్వేషు ప్రేమను సాయిషు ప్రేమను సాయిషు ప్రేమను గొనుడు ప్రజలారా అత్యంత ప్రేమతో లోకనాథుని పేరు, అత్యంత ప్రేమతో లోకనాథుని పేరు, సాయినాథుని పేరు తలచుడు జనులార తనివితి శివ 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 యన రాజా శివ 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 యన రాజా భయ బాల శివ 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 జగోసి పరభావర భరుల ధనమూల
ఇక్కడ స్వామి జీవాక్షరము మనకిచ్చిన జీవాక్షర మంత్రము శివ పంచాక్షరులు లేక జీవ పంచాక్షరులు ఏం చెప్పారు అంటే డు అనేది డుక్రున్ కరణీ మార్గము దు, దే అంటే దేహభ్రాంతి పోగొట్టుకో, ఊ అంటే ఉన్నది లోపలే ఉన్నది అని అనుకుంటున్నప్పుడు ఆ విధంగా బయలుదేరుతూ, కానీ మనస్సు దగ్గరకు వచ్చేసరికి ఈ మనస్సు ఒక ఇంటలెక్చువల్ ట్రాప్, నాకు ఈ శాస్త్రం తెలుసు అని ఈ విధంగా ఇది ఎక్కువ నాకు తెలుసు అని భావించే తత్వం ఉంటుంది కాబట్టి, దక్షుడు నాకు దక్షత వస్తుంది అని దక్షుడు లాంటి ఒక అహంకారం వస్తుంది కాబట్టి అటువంటి అహంకారం వద్దు. డుక్రున్ కరణి అంటే ఈ డుక్రున్ కరణి ఆదిశంకరాచార్య స్వామి చేసిన భజగోవింద శ్లోకాల్లో వస్తుందని మనకు తెలుసు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజభూణమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణే అని ఉంటుంది. ఈ డుక్రున్ కరణే అన్న భావం ఇక్కడ మనం తీసుకుని మనోమయ కోసం మనస్సుకు చెప్పుకునే భావం ఏమిటి స్వామిచ్చేది అంటే, దేహభ్రాంతి పోగొట్టుకుని ఉన్నది లోపలే ఉన్నది తెలుసుకున్న తర్వాత ఇక శాస్త్రవాసన అటువంటివి పెట్టుకుని నువ్వు ఈ మనస్సుని భావించకుండా ఈ మనస్సుని శివుడికి అభిముఖంగా మార్చి ఆయన్ని మాత్రమే ధ్యానించు. అటువంటప్పుడు ఈ శిఖారము అనేది నీకు ఎంతో పనికొస్తుంది, నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని గౌరీగా ప్రకృతిలో ఉన్న ప్రతి పిల్లవాణ్ణి తన పిల్లవాణ్ణి భావించి శివతత్వానికి ఆ విధంగా మనము అంకితమవ్వాలి అని ఆదిశంకరాచార్య స్వామి ఇక్కడ చెప్పారు. ఇలాంటి చక్కని భావాలు ఈ రెండు పద్యాల్లోనూ శ్లోకాల్లోనూ మనం చూస్తాము. అదేవిధంగా స్వామి ఇచ్చిన ఈ జీవ పంచాక్షరిలో కూడా ఇటువంటి భావాలు మనలో కలిగించినందుకు స్వామికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సాయిరాం.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఎంతో చక్కని ఈ ప్రసంగాన్ని మనకు అందించిన శ్రీ కోట శివకుమార్ గారికి శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. అదేవిధంగా ఇందులోని స్తోత్రాలను గానం చేసిన శ్రీ మంథా శ్రీనివాస్ గారికి, వాద్య సహకారం అందించిన స్వామి సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు వీణపై శ్రీ సాయి ప్రసాద్ రాజు, మృదంగంపై శ్రీ నవీన్ కుమార్, తబలాపై శ్రీ సాయిష్ మాల్పాణి, సంగీత నిర్వాహకులు శ్రీ మంతా గోపాలకృష్ణ, శ్రీ సాయితేజలకు శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. వచ్చేవారం ఇదే సమయంలో ఈ కార్యక్రమంలోని చివరి భాగాన్ని విందాం. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యథాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:17. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ నిర్వహిస్తున్న వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.